చిచ్చి చిచ్చి వద్దు. గయ్యాళి అయిన భార్యని విడిచిపెట్టి కాస్త మంచి ఆవిడని చేసుకో, అందం పక్కన పెట్టు, మనస్సు మాత్రం బాగుండాలి. ఏమంటావు? ఇంకా ఏమన్నాడు పైగా, అటువంటి వెలదిని వేయు విధంబుల విడువలై. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని విడిచిపెట్టాలి. ఏ కోణంలోనూ నువ్వు చెప్పిన ఆవిడ దగ్గర నీకు భారీగా ఉండే అర్హత కనపడడం లేదు. అందుకనే ఆయన చిరునవ్వు నవ్వి, మా ఆవిడికి నాకు పెళ్ళి బోల్డేళ్ళు అయ్యింది, ఇన్నేళ్లలో మా ఆవిడ గురించి నేను ఒక్క ముక్కంలా, నేనే మా ఆవిడని ఏమనకపోతే నువ్వెందుకే అండం, నాకు లేనిది నీకెందుకు, కందకి లేని దొరద కత్తికెందుకు అన్నా. అబ్బాయి నీకెందుకు, కత్తిపేట ఉంది, కత్తిపేటతో కందను కోసిన వెంటనే కత్తికి కూడా దొరద వచ్చిందిట. వెంటనే కందతో, కందా కందా నీ బొంద ఎంత దొరదగా ఉంది ఏమిటంటే, ఇంతకాలం నా దొరదతో నేను పడుతున్నాను, నీకెందుకు బాధ మధ్యలో అందిట. కాబట్టి దానికి లేని దొరద దీనికెందుకు, అలాగ నాకు లేని బాధ నీకెందుకు. నువ్వు రాజువి, వేదమంత్రాలు చదువుకున్నవాడివే కదా, నువ్వేమన్నావు పెళ్లి చేసుకునేటప్పుడు, అటు సూర్యుడు ఇటు పడితేనా సరే నిన్ను విడిచిపెట్టను అన్నావు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరితవ్యం అని మహాత్ములైన పురోహితులు మంత్రం చెబుతూ ఉంటే ఆయన వెంటనే ఏం చెప్పాలి, నాతిచరామి నా అతిచరామి, నిన్ను విడిచిపెట్టను, అతిచరామి అంటే విడిచిపెడతాను, నా అతిచరామి విడిచిపెట్టను అని శపథం చేశావు. ఒకసారి మంత్రపూర్వకముగా, ఓ స్త్రీమూర్తి నిన్ను స్వీకరిస్తున్నాను, నిన్ను నేను విడిచి వెళ్ళను అని ఒట్టు పెట్టుకున్నాక, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాక తొందరపడి విడిచిపెడతామా? విడిచిపెట్టడానికి ఎన్నో కారణములు కావాలి, అకారణంగా విడిచిపెట్టకూడదు. భర్త భార్యని జాగ్రత్తగా రక్షించాలి. భరించేవాడు కాబట్టి ఇతన్ని భర్త అన్నారు. కష్టాలలో నష్టాలలో అన్ని వేళలా తన భార్యని తనతో సమానంగా చూసుకోవాలి. భార్య ఒక్కొక్కప్పుడు అనుకూలవతిగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అననుకూలవతిగా ఉండవచ్చుగాక, ఆమెను సరైన మార్గంలో పెట్టుకోవాలి. పైగా భార్యావిహీన పశుభిస్ సమాన అని శాస్త్రం. భార్యావిహీనుడు అంటే భార్య బతికుండగా ఆవిడని విడిచిపెట్టినవాడు అని అర్థం. భార్యావిహీనుడు అంటే వాడు చచ్చిపోయిన వాడికి లెక్క అది. భార్య బ్రతికుండగా ఆమెను అన్యాయంగా విడిచిపెట్టినటువంటి దుర్మార్గుడు పశువుతో సమానుడు. అతడు యజ్ఞములు చేయడానికి పనికిరాడు, దాన ధర్మాలకి పనికిరాడు, అన్నం భగవంతునికి నైవేద్యం పెట్టడానికి పనికిరాడు, తినడానికి పనికిరాడు. వర్ణసంకరం అవుతున్నప్పుడు అటువంటి వాడి కొంప, దానివల్ల పితృదేవతలు స్వర్గం విడిచిపెట్టి అధోగతుల పాలవుతారు. ఇవన్నీ నీకు చెబుతున్నాను. ఎంత కురూపి అయినా ఎంత నీచురాలైనా భార్యని విడిచిపెట్టిన దుర్మార్గుడికి ఎన్నో కార్యక్రమాలు చేయటానికి అర్హత ఉండదు, నరకానికి పోతాడు. అందుకనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ మాత్రం తెలివితేటలు లేక కాదు, నీ చదువు నాకు రాక కాదు, మహాపాండిత్యంతో మంత్రశాస్త్రాలు నాకు పోసినప్పటిన నేను ఆ భార్యని నాకు తెమ్మని అడగడానికి గల కారణం ఆమె లేకపోవటం వల్ల 5 రోజుల నుంచి నేను యజ్ఞములు చేయలేకపోవడమే. ఆమె లేదు యజ్ఞాలు చేయలేకపోతున్నాను, ఆమె లేదు కొన్ని నైవేద్యాలకు పనికిరాను, ఆమె లేదు దేవతార్చనకి నేను పనికిరాను. భార్య ఉంటేనే ఈ పనులు చేయాలట, భార్య లేకపోతే కొన్ని పనులు చేయకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు. ఆవిడ నాకు అప్పగించనగానే ఈయనకి గుండెల్లో బాణం దిగినట్టయింది. కొంప తీసి వీడు నా భార్య నేను అడవిలో విడిచిపెట్టానని తెలిసి తెప్పడానికి వచ్చాడా అనిపించింది. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం అయితే ఆయన భార్య తన భార్య కంటే 1,000,000,000 భయంకరం. కనీసం తన భార్య అందంగా ఉంది, మరీ బతివాలితే కోపం వచ్చి గ్లాస్తో కొట్టింది. కానీ అంత పూర్వం కర్ర ముట్టు పెత్తనాలు లేవు, అంటే కర్రతో కొట్టడం చేత్తో కొట్టడం లేదు. ఇప్పుడు ఇంకా ఏదో ఒక్కసారి గ్లాస్తో కొట్టింది తప్ప అంత పూర్వం తను కొట్టలేదు. కొంచెం తిట్టినా ఆవిడ అందగత్తి, ఆవిడ కొడితేనే అడవిలో విడిచిపెట్టా. ఈయన భార్య చూస్తే మహాభయంకరంగా ఉందంటాడు, చింతపరికలతో కొడుతుందిట, వారానికోసారి 7 చింతపరికలతో ఒకేసారి బాధిందిట ఆయన్ని. అవన్నీ చెప్పుకొస్తున్నాడు ఆయన. ఇక రూపం చూస్తే భయంకరం. ఇటువంటి ఆవిడ తప్పిపోతే నాకు ఆ భార్య కావాలి, ఆ భార్య కావాలి, ఆవిడ లేకపోతే నేను యజ్ఞానికి పనికిరాను, సంధ్యావందనానికి పనికిరాను అంటున్నాడు ఆయన. సర్లే, నన్ను తెప్పడానికైతే ప్రత్యేకంగా భార్య పోయిందని ఎందుకు చెబుతాడు? ఎక్కడో ఏదో జరుగుతోంది, ఎందుకో భగవంతుడు నన్ను వీడి రూపంలో పరీక్షిస్తున్నాడు అనుకుని కొంచెం చివుక్కుమంటూ ఉండగా మనస్సు, మహాత్మ నువ్వు చెప్పిన లక్షణాలు ఈ ప్రపంచంలో ఎక్కడో కానీ కనపడవు గనక, నీ భార్య ఎక్కడ కనపడినా నేను గుర్తించగలుగుతాను. ఆవిడ్ని వెతికి పట్టుకుని నాతో పాటు రథం ఎక్కించి ఇక్కడికి తీసుకొస్తాను అని ఆయన్ని పంపేసి ఒక అద్భుత రథం ఎక్కి ఒంటరిగా, ఆయన మహాపరాక్రమవంతుడు కనుక ఒంటరిగా ఒక రథం ఎక్కి బయలుదేరాడు. ఈ భూమండలం అంతా తెగ తిరగడం మొదలెట్టాడు. ఎన్నో అడవులు తిరిగాడు. తిరుగుతూ తిరుగుతూ ఒక తపోవనం చేరాడు. 3 రోజులు తిరిగి తిరిగి మూడవ నాడు మధ్యాహ్న సమయానికి, భోజన సమయానికి ఒక కేకారణ్యం ప్రవేశించాడు. ఆ కేకారణ్యంలో తపస్సు చేసుకునే ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. అందులో కొంచెం బాగా కనపడినటువంటి ఒక ఆశ్రమం ఈయన్ని ఆకర్షించింది. ఆశ్రమం అంతా పూర్తిగా జమ్ము అని పేరు కలిగిన గడ్డితో నెయ్యబడింది. దానికి మల్లె తీగలు పాకుతున్నాయి దాని మీదకి. ఆ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వాతావరణం బాగుంది. ఈ ఆశ్రమానికి ఎదురుగుండా ఒక యజ్ఞగుండం ఉంది. ఆ యజ్ఞగుండంలోంచి ఇంకా కొంచెం పొగ వస్తుందంటే కాసేపటి క్రితమే అందులో పూర్ణాహుతి అయిందనమాట. అందులోంచి పొగ వస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర దూరంగా రథం ఆపి కాళ్ళు చేతులు కడుక్కుని నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి కనిపించాడు. ఆ మహర్షి దూరం నుంచో చూచి, ఓహో, మనువంశ సంభూతుడు, ఉత్తముడు, అనుత్తముడు ఇతడు, అంటే ఉత్తమోత్తముడు, ఈయన ఇక్కడికి వస్తున్నాడు అని ఎదురేగి పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత శిష్యుడికే తిరిగి అర్ఘ్యం పాద్యం తేరా శిష్య అన్నట్ట. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు, గురువుగారికి చూసి, ఇతనికి తెమ్మర్ఘ్యం అన తడల్లన గురునితో మహాత్మా, అర్ఘ్యం బెతనికి దాతవ్యం బే మతి పరికిల్చిన నుపనుపు మహిత విచార. మహాత్ముడు మనువు, భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన వాడివి. అందువల్ల కొంచెం ఆలోచించి చెప్పు గురుదేవ, ఈ మహారాజు గారికి ఆసనమిచ్చావు అది ధర్మమే, అర్ఘ్యం పాద్యం తెమ్మంటున్నావు, కాళ్ళు కడుక్కునే నీళ్లు తాగే నీళ్లు గౌరవానికి పనికొచ్చేటటువంటి వస్తువులు తెమ్మంటున్నావు, ఈతడు అర్ఘ్యపాద్యములకు అర్హుడా కాదా ఒక్కసారి ఆలోచించి నీ దివ్య దృష్టితో పరికించి చెప్పు అన్నట్టు ఆ శిష్యుడు. వెంటనే ఆయన కళ్ళు మూసుకుని, నువ్వు లోపలికి వెళ్ళు అన్నట్టు. శిష్యుడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజుగారు ఆయన కూర్చోబెట్టి అన్నాడు, మహారాజా, ఆరోగ్యం బాగున్నదా, రాజ్యంలో ప్రజలంతా కుశలంగా ఉన్నారా, ప్రజలు కప్పం కడుతున్నారా, సకాలంలో రాజ్యంలో వర్షాలు కురుస్తున్నాయా, పంటలు పండుతున్నాయా, పౌరులంతా ఒకరితో ఒకరు విరోధం లేకుండా ఐకమత్యంతో ఉంటున్నారా, మహాత్ముల్ని సాధువుల్ని నగరం నుంచి బహిష్కరించటం లేదు కదా, ఎక్కడైనా రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టేటటువంటి నాస్తికులు పెరుగుతున్నారా, కుల మతం ప్రాంతం అనే భేదంతో ప్రజలు పరస్పరం విరోధించటం లేదు కదా అని అడిగితే ఏం చెప్పమంటారండి, నేను ఒక గొప్ప పని మీద బయలుదేరాను, ఎవడో ఒక విప్రుడు నా దగ్గరకు వచ్చాడు, ఆయనకు ఒక భార్య ఉందట, ఆవిడ భయంకరంగా ఉంటుందట, ఇంట్లో ఉండగా రాత్రికి రాత్రి వేసిన తలుపు వేసినది ఉండగానే మొత్తం ఆవిడ ఎవరో ఎత్తుకుపోయారట, ఆమెను వెతుక్కుంటూ 3 రోజులుగా రథమెక్కి ఈ భూమండలం పరిభ్రమిస్తూ ఇక్కడికి వచ్చాను, ఆ విప్రసతి కోసం వచ్చిన నాకు నీరసం వచ్చి ఆతిథ్యం మీరు ఇస్తారేమో అని ఇక్కడికి వచ్చాను, అదో పక్కన పెట్టండి, ఇప్పుడు నన్ను ఇంకొక సందేహం పట్టి దొలుస్తోంది, నా హృదయంలో మరో సందేహం చేరింది, ఆ సందేహం నా మనస్సుని పీడిస్తోంది, పట్టి పీడిస్తోంది, ఇందాక నేను రాగానే మీ శిష్యుడికే తిరిగారు మీరు, తిరిగి ఈ మహారాజు గారికి అర్ఘ్యము పాద్యము తెమ్మన్నారు, అప్పుడు ఆ శిష్యుడు ఈతడు అర్ఘ్యమునకు అర్హుడా అన్నాడు. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని అతన్ని లోపలికి పొమ్మన్నావు, మనువంశంలో పుట్టిన నేను ధ్రువుడంతటి వాడి సోదరుణ్ణి, ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాడిని, ఆత్మస్థుతి చేసుకోకూడదు కాబట్టి చెబుతున్నానయ్యా ఋషీశ్వరా, నేనెప్పుడు అధర్మపురుణ్ణి కాను, అటువంటి ధర్మమూర్తినైన నేను నీవిచ్చే అర్ఘ్యమును పొందడానికి అర్హుణ్ణి కాదా, ఎందుకని ఆయన అన్నాడు నువ్వు అతన్ని పొమ్మన్నావు, నాకెందుకు అర్ఘ్యం ఇవ్వలేదు అనగానే అప్పుడు ఆయన అన్నాడు, నా శిష్యుడు నాకంటే గొప్పవాడయ్య బాబు, గురువును మించిన శిష్యుడు, గురువుగారు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూడగలిగే విషయాన్ని దివ్య దృష్టి అక్కర్లేకుండా మా శిష్యుడు కనిపెట్టగలడు, కారణం తెలిసిన మా శిష్యుడికి ఉన్న గురుభక్తి, గురువుగారి మీద భక్తి ఉంటేట గురువుగారి కంటే ఎక్కువ శక్తులు వస్తాయట, గురువుగారు కళ్ళు మూసుకుంటే చెప్పగలడట, ఇక్కడ విషయం తెలుస్తుందిగా మీకు, గురువుగారు ఏం జరిగిందో ఏం జరగాలో ఎవడేమిటో తెలియాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, ఓహో ఇతడు ఫలానా ఊరు నుంచి వచ్చాడు, వీడికి జాతక రహస్యం ఇలా ఉంది, వీడికి కష్టం ఉంది, వీడికి నష్టం ఉందని తెలుస్తుంది, అది గురువుగారి శక్తి. కానీ ఆయన శిష్యుడు, ఆయన కళ్ళు మూసుకోక్కర్లా, ఎవడన్నా చూడగానే వాడెవడో ఏమిటో, వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో అన్నీ చెప్పగలడట, ఇతనికి శిష్యుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? గురువుగారంత మంత్రవేత్త ఏం కాదు ఇతడు, అయినా శిష్యుడికి ఎక్కువ శక్తి ఎందుకు వచ్చిందంటే గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని గురువుగారి మీద భక్తితో చెప్పించటం వల్ల, గురువుగారు ఏం చెబితే అది చేయటం వల్ల, గురువుగారికి నిత్యం సేవ చేయటం వల్ల ఇంత శక్తి అతనికి వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, మంత్రశక్తి గొప్పదా గురుభక్తి గొప్పదా? గురుభక్తి. గురుభక్తితో మంత్రవేత్తలను మించిపోయాడు, గురువుని మించాడు ఆయన. అలాంటి గురువుని మించిన శిష్యులు కావాలంటే మనం కూడా అంత గురుభక్తి కావాలట. అందువల్ల సకల మంత్రములను అనుష్ఠానం చెయ్యడం ఒక ఎత్తు, ఆ మంత్రానుష్ఠానం కంటే నమ్మిన ఒక గురువుని యావజ్జీవితం భక్తితో పూజించడం ఒక ఎత్తు. ఒక్కసారి గురూపదేశం పొందామంటే ఆ గురువు నిత్యం మన మనస్సులో హత్తుకుపోవాలి, ఆ గురు చరణముల మీద గాఢమైన భక్తి ఉండాలి. వాడు తొందరగా సంసార విముక్తి పొందుతాడు, సకల మంత్రశక్తులను పొందుతాడు, సకల శక్తులను కైవసం చేసుకుంటాడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. అందుకే శంకరాచార్యుల వారు గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురువు పాద పద్మముల మీద కఠినమైన భక్తి, గాఢమైన భక్తి, ఎప్పటికీ చెదరని చెరగని భక్తి ఉంటే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. గురుభక్తి లేకపోతే ఎన్ని మంత్రములున్నా, ఎన్ని అనుష్ఠానములు చేసినా, ఎన్ని దానములు చేసినా మనిషి తరించడం. ఈ శిష్యుడు అటువంటి వాడు. అందుకే వాడు నీవు రాగానే కళ్ళు మూసుకోకుండానే నీ పుట్టు పూర్వోత్తరాలు గ్రహించాడు. నీవు నీ భార్యని అడవిలో విడిచిపెట్టేశావు, నీ భార్య నీ మొహం మీద ద్రాక్షాపానకమున్న గ్లాసు విసిరి కొట్టింది, దాంతో నీకు గాయమయ్యింది, పానకం ద్రాక్షారసం నీ ముఖం మీద పడింది, దాంతో నీవు ఆగ్రహించావు, నీ భటుణ్ణి పిలిపించావు, ఆవిడ రథమెక్కించావు, ఉత్పలారణ్యంలో ఆవిడ విడిచిపెట్టేశావు, ఆవిడ దూరంగా అడవిలో వదిలిపెట్టావు. పెళ్ళాన్ని విడిచిపెట్టినటువంటి రాజు అర్ఘ్యపాద్యములకు అర్హుడు కాడు, యజ్ఞములకు పనికిరాడు, ధర్మకార్యక్రమములకు పనికిరాడు, భార్యావిహీనుడికి ఈ పనులు పనికిరావు. అందుకే నువ్వు అర్ఘ్యములకు పనికిరావని మా శిష్యుడు చెప్పాడు. వెంటనే నేను కళ్ళు మూసుకుని జరిగింది గ్రహించాను, అందుకే నీకు అర్ఘ్యం ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా? మీ ఆవిడని అడవిలో విడిచిపెట్టావుగా, ఇక నీ బతికింది అనగానే ఆయన తెల్లబోయి, ఇదెక్కడ గొడవండి, ఆవిడ ప్రతికూల దుశ్శీల నన్ను తిడుతోంది, అసలు నన్ను పట్టించుకోవటం లేదు, అటువంటి ఆవిడ కూడా విడిచిపెట్టడం తప్పేనా అంటే తప్పే. ఆవిడ ఇంట్లోనే అట్టే పెట్టాలి, అడవిలో వదలకూడదు. నువ్వు వదలనని మంత్రపూర్వకంగా శపథం చేసావు, ఆవిడ మారేదాకా నీ ప్రయత్నం చేయాలి. నీకు అంతగా ఇష్టం లేకపోతే మాట్లాడటం, కనీసం కూడు చేరాయినా ఇచ్చి ఇంట్లో పెట్టాలి. అంటే ఏంటి, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం, ఇవి మాత్రం నువ్వు ఇవ్వవలసిందే. ఒకవేళ నువ్వు నగలు ఇవ్వకపోయినా పర్వాలా, భార్యకి కనీసపు సౌకర్యములు కల్పించవలసిన బాధ్యత భర్తదే. ఆవిడ అడవిలో విడిచిపెట్టకుండా కావాలంటే మీ ఇంట్లోనే ఉంచు. ఆవిడ మాట్లాడడానికి ఇష్టపడకపోతే మాట్లాడకుండా దూరంగా ఉండు. ఆవిడకి కావలసిన చీరలు పంపు, ఆవిడకి కావలసిన భోజనములు పంపు. అంతేగాని కోపం వచ్చింది కదానని ఇవాళ తీసి అడవిలో వదిలేసి రేపు పొద్దున రమ్మంటే వస్తుందా అనగానే అంతేనంటారా? అవును, ఇటువంటి అధర్మం నువ్వు చేసావు, నువ్వు రాజువి, చక్రవర్తివి, అటువంటి నువ్వే అధర్మం చేస్తే నిన్నెవరు శిక్షిస్తారు? రాజుని శిక్షించవలసిన బాధ్యత మాలాంటి గురువుల మీద ఉన్నది. ఆ విషయం నీవు ఇప్పటికే ఆ బ్రాహ్మడి ద్వారా విన్నావు కదా అనగానే సిగ్గుపడి, అవునండి, వాళ్ళ ఆవిడని ఎవరో ఎత్తుకుపోయారన్నప్పుడు ఆవిడ గురించి వర్ణించినప్పుడే నేను ఇటువంటి పెళ్ళాం, ఎందుకంటే ఆయన భార్యను విడిచిపెట్టకూడదు ఎటువంటిదైనా అని చెప్పాడు, అదే ఒక బాణమై నా గుండెల్లో గుచ్చుకుంది, ఇప్పుడు మీరు రెండో బాణం వేశారు అన్నట్ట సిగ్గుపడ్డాడు ఆయన. ఇప్పుడు ఆ భార్యను ఏం చెయ్యాలి? ఇప్పుడు నా భార్య ఏమైంది అంటే, నీ భార్య సంగతి తర్వాత చూద్దు, కానీ ఇప్పుడు నేను నేను దెప్పడానికి మాట అనడం లేదు. నువ్వు చాలా పొరపాటు చేసావు, దేవుడి దేవుల నీ భార్య నీకు లభిస్తుంది నా ఆశీర్వచనం వల్ల. నాకు ఎక్కడ ఏముందో అన్నీ తెలుసు, నీ భార్య క్షేమముగా నిన్ను తిరిగి చేరుతుంది. ఈ ఒక్క మాత్రం నేను చెబుతున్నాను, ఈ వరం ఇస్తున్నాను, ఈ మాట చెబుతున్నాను అనగానే, పోన్లండి, నా భార్య నాకు దక్కుతుందన్నారు. ఇప్పుడు నేను విప్రుడి భార్యని తిరిగి ఆయనకి అందించాలి. ముందు నా కోసం వెతుక్కుంటూ వచ్చి నా భార్య నాకెమ్మని ఎంతో వాపోయినటువంటి పరిపరి విధాలుగా ప్రార్థించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముని భార్యను అప్పగించాలి. ఆయన భార్య ఆ వికృతాకారిణి ఎక్కడుందో చెప్పండి, చెబితే ఆవిడెక్కడుందో వెతికి పట్టుకుని ఆయనకు అప్పగించి ఆ తర్వాత నా భార్య కోసం వెతుక్కుంటానన్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు ఆయన, అద్రిసుతుడు బలాకనామా సురేంద్రుడు అవ్వనితను ఉత్పలావతకాఖ్యవనమునందుకొని వచ్చియిడిన వాడచటి కరుగుమని నతడం మునికి మృక్కి ఎరదమెక్కి నీ భార్యను నువ్వు ఏ అడవిలో విడిచిపెట్టావో అదే అడవిలో ప్రస్తుతం ఆ విప్రుడి భార్య ఉన్నది. అదేమిటది? ఉత్పలావతక అరణ్యం, అంటే ఉత్పలారణ్యం. కలుగు పువ్వులు, వికసించిన కలుగు పువ్వులతో కూడిన చెరువులు ఎక్కువగా ఉంటాయి కనుక అరణ్యమునకు ఉత్పలారణ్యం అని పేరు. అటువంటి ఉత్పలారణ్యంలో ప్రస్తుతం నీ భార్య ఉన్నది, ఆ బ్రాహ్మడి భార్య ఉన్నది. ఆవిడ ఎవరు ఎత్తుకుపోయారో చెప్పన, అద్రి అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు చాలా గొప్పవాడు. రాక్షసుల్లో కూడా మంచి రాక్షసులు ఉంటారండి, అందరూ పాపాత్మలు ఉంటారుగా. విభీషణుడు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక రాక్షసుడు అద్రి అని పేరు కలిగిన వాడు ఉత్పలారణ్యంలో ఉన్న రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ అద్రికి ఇద్దరు కొడుకులు, అందులో పెద్ద కొడుకు పేరు బలాకుడు. ఈ బలాకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రి అదృశ్య రూపంతో ఆ విప్రుడున్న మందిరంలో ప్రవేశించాడు. వాడికి అదృశ్యకరణి అని ఒక శక్తి ఉన్నది. ఆ మహామంత్రం వల్ల వాడు తలుపులు వేసినట్టున్నా లోపలికి వెళ్ళగలుగుతాడు. ఎవరినైనా పట్టుకుపోతాడు. ఘటోత్కచుడు పట్టుకుపోలా శశిరేఖని, అలా పట్టుకుపోతాడు వాడు. వాడు వచ్చి రాత్రికి రాత్రి మంచం మీద ఉన్నావండి, రెండు చేతులతో పట్టుకుపోయాడు. రాక్షసుడు కాబట్టే ఆవిడ వేయగలిగాడు. పద్మాకర్ గారు అయితే ఏమో వస్తారు దామంటారు. కాబట్టి ఆ మహాబలవంతుడైన వాడు తన మాయాశక్తితో రెండు చేతులతో ఎత్తుకుని పట్టుకుపోయాడు. ఉత్పలారణ్యంలో ఓ చెట్టు కింద పెట్టాడు. నువ్వు అక్కడికి వెళితే ఆవిడ్ని తీసుకోవచ్చు అనగానే అటు మార్గం చెప్పండి అన్నట్ట. ఇదిగో ఇలా వెళ్ళాలి, ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఇక్కడ మార్గం కనపడుతుంది అని గుర్తులు చెప్పి అక్కడికి వెళ్ళమనగానే ఈయన రథం తోలుకుంటూ ఈ ముని దగ్గర సెలవు తీసుకుని ఉత్పలారణ్యం చేరాడు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఆనాడు ఈ భూమండలం అంతా ఆయనే పరిపాలిస్తున్నాడు. ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు భూమండలాన్ని. అందువల్ల భూమి మీద అణు అణువు ఈయనది అధికారం, పెత్తనం. అందువల్లే నిస్సంకోచంగా అడవిలోకి వెళ్ళాడు. అలా వెతుకుతూ ఉన్నట్ట ఉత్పలారణ్యంలో అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలతో ఉన్నది. 8 మైళ్ళు పొడుగుంది ఆ చెట్టు ఏకంగా, ఇంతంత ఓడలు దిగి. ఆ చెట్టు కింద కూర్చునింది ఒక ఆవిడ. ఈ ఆవిడ చూడగానే వేరే ఎవరు వర్ణించక్కర్లేదు ఆయనకి. ఆవిడ చూడగానే అర్థమైంది, ఎందుకంటే పెద్ద బానకడుపు, నెత్తి మీద ఏతాకులు పెట్టినట్టున్న జుట్టు, ఆ భయంకరమైన మిడుగుడ్లు, చెవులు, చెవుల్లో ఉన్నటువంటి తాడి చెట్టులోని వెంట్రుకలు, చెవుల్లో వెంట్రుకలు తాడి చెట్టులో ఉన్నాయి ఒక్కోటి అలాంటివి, ఆ పెద్ద ముక్కు, ఆ గుంటలు ముఖంలో ఉండడం, ఇక దంతములు బయటికి కనబడి దంతరుచి కౌముదిలే లేదు. ఇక్కడ కర్మ మహిషంలో ఉంది. అలాంటి దంతాల కాంతితో, నల్లని కాంతితో ఉన్నటువంటి ఆవిడ, ఈ భయంకరమైన ఈ వికృత రూపమును చూచిన ఈయన సందేహము లేదు, ఈ స్త్రీ ఆ విప్రుడు చెప్పినటువంటి స్త్రీయే, ఆ విప్రుడి భార్యయే అనుకుని దగ్గరకి చేరి, అమ్మగారు నమస్కారం అనగానే నమస్కారం అంది ఆవిడ. ఈయన తెల్లబోయాడు. ఎక్కువ మాట్లాడిస్తే ఆవిడ గొంతు వింటేనే గుండెగిపోయేటట్టుంది. అందుకని మళ్ళీ శృతివెత్తగా, ఎందుకంటే విప్ర స్త్రీలు గౌరవార్హురాళ్ళు కానీ తెగడకూడదని శాస్త్రం కదా, అందుకని మళ్ళీ వినయంగా, తల్లి నువ్వేనా విశాలుడు అని పేరు కలిగినటువంటి విప్రుడి కూతురివి, నా దగ్గరకు వచ్చిన విప్రుడికి భార్యవి అంటే అవునా అంది ఆవిడ. అవునా తల్లి, మరి ఎలా వచ్చావమ్మా రాత్రికి రాత్రి ఎక్కడికంటే? ఏం చెప్పనండి, అంటే ఆవిడ గొంతుకు నేను మీకు వివరించలేను, కానీ అలా వివరిస్తే నా గొంతుకు పోయేటట్టుంది, కానీ మిమిక్రీ ఆర్టిస్టుం కాదుగా మేము, నా గొంతుకుతోటే చెప్తాను అనమాట. ఆవిడ మాట్లాడుతుంటే అడవి దద్దరిల్లిందని రాశారు, నేనే వేళకోణంగా చెప్పట్లా. అంత భయంకరంగా ఉందట ఆవిడ కంఠం. భయంకరంగా అనడం కంటే మరీ మృదువుగా ఉందన్నమాట ఆ కంఠంతో. ఆవిడ అంది, నేను అతిరాత్రుడు అనే మునీంద్రుడి యొక్క కూతురిని. విశాలుడు అని పేరు కలిగినటువంటి మా నాన్నగారికి అతిరాత్రుడని కూడా పేరు. నన్ను ఒక మహాత్మునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనతో కలిసి హాయిగా కాపురం చేసుకుంటున్నాను. ఒకనొక దివ్యరాజ్యంలో ఉన్నాను. ఒకరోజున మా ఇంట్లో గాఢంగా నిద్రపోతున్నాను నేను. తలుపులు వేసినట్టే ఉన్నాయి మరి మా ఇంట్లో. నేను పడుకుంటే అంత తేలిగ్గా లేవను. నా అదృష్టం ఏంటంటే నాకు నిద్ర పట్టిందంటే ఏనుగులు తొక్కితే తప్ప లేవను నేను. ఏనుగు తొక్కితే పీరుగైపోతాను కనుక లేస్తాను, ఓ మాదిరిగా లేవను.
నిజంగా అదొక అదృష్టం అండి. ఏమిటో పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది పడుకుంటే వాళ్ళు లేపడం కూడా కష్టం. ఉపన్యాసం అయిపోయాక పెద్ద పెట్టరు గోవింద గోవింద అంటుంటే అప్పుడు వాడు అప్పుడే అయిపోయిందా అంటాడు. వీడు గోవింద వాడికి అయిపోయిందా. మరి ఎలా ఉపన్యాసంలో కూడా నిద్రలో వస్తుందండి? పూర్వజన్మ సుకృత పరిపాకం కాబట్టి అందులో నా ఉపన్యాసం. నేను ఏదో కొంచెం బాగా చెబుతానేమో, గొంతుకు బాగుంటుందేమో అని కొంతమంది పొగిడితే ఏదో అనుకున్నాను. అప్పుడు కూడా అక్కడక్కడ ఒక్కొక్కడ తగులుతాడనమాట. అంటే కలి పురుషుడు అవహించాడనమాట వాడిని. కలి అవహిస్తే పురాణంలో నిద్ర వస్తుందని పెద్దలు చెబుతారు. ఏమో నాకు తెలియదు, ఇదంతా నేను పురాణాల్లో ఉన్నమాట చెబుతున్నాను, వాడి నా మాట కాదు, నా మీద కోపగించకండి. చెప్పొచ్చేది ఏమిటంటే, నేను నిద్రపోతే మెలకు రాదు నాకు. అటువంటిది నేను నిద్రపోతూ ఉండగా మరి ఇంట్లో పడుకున్నదాన్ని పడుకున్నట్టే ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు. తెల్లారి లేచి చూస్తే ఈ చెట్టు కింద కనపడ్డాను. ఎక్కడి నుంచి ఎలా వచ్చాను, అసలు ఈ చెట్టు ఎక్కడిది, నేను ఎక్కడున్నాను, ఇది కళా నిజమా అనుకుంటూ ఉంటే ఎంతలో ఒక రాక్షసుడు వచ్చాడు, మంచి భయంకరాకారుడు. నాకు 6 రెట్లు పొడుగున్నాడు వాడు ఏకంగా. వాడి పేరు బలాకుట్ట. వాడు నా దగ్గరకు వచ్చి, అమ్మగారు ఇక్కడే కూర్చోండి, మీకేం భయం లేదన్నాడు. నాకేం భయం రా, నా మొగుడికే భయపడను, నీకేం భయపడతాను అన్నారు అప్పటికీ నేను. అంటే వాడు, అలా కాదమ్మా, మేము రాక్షసులం అనగానే ఆ రాక్షసుడు గారు అప్పుడు కొంచెం భయపడి నన్ను చంపకురా అందిట. మేము రాక్షసులమైనప్పటికీ అంత తొందరగా ఎవరిని పెడితే వాళ్ళని తినంతల్లో అన్నాడు. తర్వాత ఎక్కువ మాట్లాడకుండా నన్ను ఇక్కడ వదిలేశాడు, ఈ చెట్టు కింద పెట్టాడు, దగ్గరికి రాడు, కానీ ముప్పొద్దులో మాత్రం నాకు ఆహారం పంపిస్తాడు, మంచి మంచి పళ్ళు పంపిస్తున్నాడు, రకరకాలైనటువంటి పిండి వంటలు పంపిస్తాడు, మంచినీళ్ళు పంపిస్తాడు, పానకాలు పంపిస్తాడు. ఇవి బాగానే ఉన్నాయి. మా ఇంట్లో అయితే నేను వంట చేయాల్సి వచ్చేది అప్పుడప్పుడైనా, మా ఆయన ఏదో చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు నేను చేయక తప్పదు. అది కూడా సత్యం చెప్పింది ఆవిడ, అప్పుడప్పుడు చేస్తుందిట ఆవిడ. కానీ ఇక్కడికి వచ్చాక ఏ ఇబ్బంది లేకుండా నాకు మాత్రం 30లో భోజనం పెడుతున్నాడు. అయినా మా ఆయన లేక నాకు ఒకటే బెంగ, ఎందుకంటే మా ఆయన రాత్రిపూట పడుకునే ముందు 2 గంటల సేపు కాళ్ళు తొక్కుతాడు. ఇక్కడ తొక్కేవాళ్ళు లేరు, కాళ్ళు రాగుతాయి ఆవిడికి. మంచం మీద ఆవిడ పడుకుంటే ఆయన ఏం చేసేవాటే పక్కన గడకర్ర పట్టుకుని మంచానికి పైన పూర్వం ఈ దోమల తెర కోసమని 4 వైపులో 4 కర్రలు పెడతారు. ఒక కర్ర గట్టిగా పట్టుకుని కాళ్ళు తొక్కుతూ ఉంటే కాస్త తొక్కు అనేది ఆవిడ. అంటే భర్తగారు ఇలా ఉంటాడు, ఈవిడ ఇలా ఉంటుంది కదా, శుభ్రంగా తొక్కేవాట. ఇక్కడ అడవికి వచ్చాక కాళ్ళు రాగుతున్నాయిటండి ఆవిడికి. కాళ్ళు తొక్కడానికి భర్తలెట్ట, అది ఆవిడ అసలు బాధ. పోనీ ఇప్పుడైనా అడవికి వెళ్ళిపోయాను, అయ్యో భర్తకు దూరంగా ఉన్నాను అనుకోవటంలా. రాత్రిపూట కాళ్ళు తొక్కేవాళ్ళు లేరు. ఎప్పుడైనా నా కోపం వస్తే కొరడా దెబ్బలు కొడదామంటే దెబ్బలు తినేవాళ్ళు లేడు. నా భర్తకు దూరం అయ్యానన్న బాధ ఒకటి, తర్వాత రెండోది, మంచం మీద తప్ప నాకు నేల మీద నిద్ర పట్టదు. ఇక్కడికి వస్తేనేమో చేపలు, స్పెషల్గా రూమ్ ఇవ్వట్లేదు వీడు. ఏదో పోయిన పురాణానికి వచ్చారు కదా, స్పెషల్ రూమ్ కావాలట వీళ్ళకి, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ మంచం పరుపు కావాలట. అలా కాకుండా నన్ను కింద పారేశాడు, బండరాయి మీద తల పెట్టుకుని పండుకోవలసి వస్తోంది. ఒక్క నిద్రకి చెయ్యలేకపోవటము, సమయమునకు పాదసేవ చేసే భర్త లేకపోవటము, ఈ చిన్న చిన్న లోట్లు ఒకటి పక్కన పెడితే రాక్షసుడి వల్ల నాకు ఇంకేం పెద్ద ఇబ్బంది లేదు. మరి ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. నన్ను తెచ్చిన కారణమో జనవల్లభాయరుగా, అన్ని చాచరుడు రయంబున మృంగడు, నాతో ఇంపునర్గ భోగింపడని నవుర్వీసుండు. మహారాజా, నిన్ను చూస్తే రాజు అనిపిస్తున్నది, అందుకే అంటున్నాను. నన్ను ఎందుకు తెచ్చాడో కారణం మాత్రం తెలియటం లేదు. రాక్షసులకి మానవ మాంసం అంటే ఇష్టం. అలా ఇష్టం అనుకుందామా అంటే నన్ను మింగట్లేదు, నన్ను వాడు మృంగడంలా చంపడం లేదు. పోని స్త్రీలోలత్వంతో తెచ్చాడంటే నాతో భోగాలు అనుభవించట్లేదు. నాతో భోగము లేక తిండి తినక నన్ను మరి ఎందుకు తెచ్చాడో తెలియదు. అనగా ఆయన తెల్లబోయి లోపల లోపల అనుకున్నట్ట, నీతో భోగములు మహాత్మురాలా అనుకున్నాడు. పాప పైకి అనలేడు కదా, మరి ఎంతైనా రాజు కదా. అందుకని, అమ్మా నేను నీ భర్త పంపగా వచ్చాను, నీ భర్త నీ కోసం తెగబెంగ పెట్టుకున్నాడు. ఇవాళ్ళకి 5 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చాడు, 5 6 రోజుల క్రితం. నీవిలా ఇంట్లో ఉన్నదాని ఉన్నట్టే అదృశ్యమైపోయావని వెతికి పట్టి తీసుకొని వచ్చి అప్పగించమని నన్ను అడిగాడు. నేను విప్రభక్తి కలిగిన వాడిని, అందుకే నీకోసం వెతికాను. నా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు, నువ్వు దొరకకపోతే మీ ఆయనకి ఇచ్చిన మాట తప్పేది. సరే ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను తినక లేక ఏ విధమైనటువంటి దురుద్దేశ్యము లేక ఇక్కడే వదిలేసిన రాక్షసుడు ఎక్కడుంటాడో చెప్పగలవా అంటే, అలా కుడివైపుకి వెళ్ళండి, ఒక 5 6 క్రోసులు వెడితే అక్కడుంటాడు ఆ రాక్షసుడు. భోజనం వెళ్ళక మాత్రం పట్టుకొచ్చి తానో తన పరివారమో నాకు ఆహారం ఇచ్చి పోతూ ఉంటారు. ఈ అడవి చుట్టుపక్కలంతా వాళ్ళు కాపలా ఉంటారట, అందువల్ల నేను ఎక్కడికి కదలలేను. వాళ్ళ దగ్గర ఎన్నో మాయాశక్తులు ఉన్నాయి. నేను ఈ చెట్టు దాటి కొంచెం వెళ్ళానా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది నా శరీరం తెలియకుండానే. అంటే ఏమిటనమాట, ఆయన ఒక మాయ పన్నాడు. ఈ మాయ వల్ల ఆ చెట్టు నుంచి ఒక అర కిలోమీటర్ పెడితే మళ్ళీ డుబుకు డుబు డుబుగా వెనక్కి వచ్చేస్తుంది ఆవిడ, ఇంక ముందుకు వెళ్ళలేదు. అంత మాయతో కదలకుండా కట్టిపారేసాడు తన మంత్రశక్తితో. అందువల్ల నేను కథలు లేకుండా ఉన్నాను. అనగానే ఇక నీకేం పర్వాలేదు, నీకు ఈ చెర తప్పిస్తాను, ఆ రాక్షసుని చచ్చరవధిస్తాను, నీకు చెర తప్పిస్తానని ఈయన బిరబిర అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మంచి ఖడ్గం ఓటి కోదండ ఓటి పుచ్చుకొని ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో అక్కడికి బయలుదేరేట. కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఒక విశాలమైనటువంటి స్థలం కనపడింది. చాలా నున్నగా ఉంది ఆ స్థలం, అదొక మైదానం. దాని చుట్టూ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నీ మర్రి చెట్లు, ఓడలు బాగా దిగి ఉన్నాయి. ఆ ఓడలు దిగిన మర్రి చెట్టు పై నుంచి కిందకి ఆకులు దబదబ రాలుతున్నాయి. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు రాక్షస స్త్రీలు, రాక్షస స్త్రీలతో భయంకర రాక్షస భటులతో కూడుకొని ఒక పెద్ద రాక్షసుడు కనబడ్డాడు. ఆ రాక్షసుడు ఒక రాతి సింహాసనం మీద కూర్చున్నట్టు, అది రాతితో తయారు చేయబడిన ఆసనం, పెద్ద బండరాయితో చేయబడిన చెక్కబడిన సింహాసనం మీద కూర్చున్నాడు రాక్షసుడు. వాడు నిజంగానే రెండు మూడు తాడి చెట్లు పొడుగున్నాడు. పెద్ద సింహాసనం మీద అలా చేతులు పెట్టు కూర్చునున్నాడు. మంచి బలమైన కళేవరం, వాడికి అటు ఇటు వాడి భార్యలు అనుకుంటారు, ఆడవాళ్ళు కూర్చునున్నారు. ఆ రాక్షస స్త్రీలు కూడా వీడికి ఏమాత్రం తీసిపోవటంలా, వాడికి ఎదురుగుండా పెద్ద పరివారం ఉన్నది, అంతా కలిపి దాదాపు ఒక 100 మంది ఉంటారన్నమాట. ఆడవాళ్ళు అయితేనే మగాళ్ళు అయితేనే వీడితో కలిపి దాదాపు 100 ఉన్నారు. అంతమంది రాక్షసుల సైన్యాన్ని చూసి ఈ రాజుగారు కోదండం ఒక్కసారి ఎక్కుపెట్టి ముందుకు వెళ్ళబోతూ ఉంటే దూరం నుంచే చూశాడు ఆ రాక్షసుడు. వెంటనే వినయంగా, పాహి పాహి మహారాజా, పరమ పవిత్రుడివి, అనేక అస్త్రశస్త్ర కళా నైపుణ్యం కలిగిన వాడివి, సాక్షాత్తు స్వయంభవమును యొక్క మనుమడివి, ధ్రువ చక్రవర్తి సోదరుడివి, మా అందరికీ ఏలికవి అయిన నీవు ఇక్కడికి రావడం నా అదృష్టం. చక్రవర్తి గారు స్వయంగా మాలాంటి ఒక దాసుని వెతుక్కుంటూ వచ్చారే అని ఆశ్చర్యపోతూ అమాంతంగా వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి తీసుకొచ్చి గౌరవించి తన రాజ్యాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంతలో భార్యలు పళ్ళెం తెచ్చారు. ఆ బంగారు పళ్ళెని వాళ్ళు తేగా రాజుగారి కాళ్ళు పళ్ళెంలో పెట్టి రాక్షస స్త్రీలు అతని భార్యలు నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకున్నాడు. ఎంతో వినయంగా గౌరవించాట. అక్కడ చెప్పారు, వినయ నిభృతులప్పన్ వేగ వాడున్ శిరంబున్ జనపతి చరణాంభోజాతముల్ చేర్చి చిత్తంబున ప్రమదరసంబు పొంగన అత్యంత భక్తిన్. ఆయన కాళ్ళ మీద కాళ్ళు కడిగిన అనంతరం నీళ్లు నెత్తిమీద జల్లుకున్నాక పళ్ళెం పక్కకి తీసి తల పెట్టి కాళ్ళ మీద నమస్కరించాడు, పాదాల మీద శిరస్సు పెట్టి వినయంగా నమస్కరించాడు. ఆనందంతో పొంగిపోయాడు, ఎంతో సేవ చేశాడు. ఆ తర్వాత అన్నాడు, నీవు నా ఇంటికి నెమ్మినే తెంచుటన్ దేవధన్యుండనైతిల్ నను మృత్యులింగా విచారింపుమే కార్యమైనంత గన్భూవరా పంపుమే పొల్పుగా చేసేదన్. ఓ మహారాజా, నువ్వు నీ అంతటి వాడు చక్రవర్తి, మా ప్రభు మా ఇంటికి పిలవకుండా అతిథిగా రావటం మా పూర్వజన్మ సుకృతం. ఇది ఎంతో పుణ్యం చేయబట్టి నువ్వు వచ్చావు. దేవదేవ, నీ మహిమ నాకు తెలుసు. నీ కోదండం బ్రహ్మ సృష్టించిన కోదండం, రకరకాల అస్త్రశస్త్ర విద్యలు ఎరిగిన వాడివి. నువ్వు ఒక్క బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఈ ప్రపంచమే శూన్యమైపోతుంది. అంత శక్తి కలిగిన నువ్వు పిలిస్తే నీ దగ్గరకు వచ్చేవాడిని. నేను నీ సేవకుణ్ణి, నేను ఇప్పటికీ నీ సేవకుణ్ణే. ఇక్కడికి నా దగ్గరకు వచ్చావు గనక వినయంతో అర్థిస్తున్నాను. నన్ను నీ సేవకుడిగా చేసుకుని ఏదైనా ఒక పని చేయించుకో, నువ్వు చెప్పిన పని చేస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను అని తన భార్యలకేసి తిరిగి, చూశారా మన ఏలిక విష్ణుస్వరూపుడైన ఈ ఉత్తముడు, ఈ ఉత్తమోత్తముడు మనకు అతిథిగా వచ్చాడు. ఎవరక్కడ నృత్యాలతో గీతవాద్యాలతో ఈయన ఆనంద పెట్టండి అంటూ ఉంటే రాజుగారు సంభ్రమంతో అన్నాడు, నేను ఇవన్నీ తీసుకోవడానికి కాదు నాయన, ఓ పని మీద వచ్చానన్నాడు. నువ్వు నాకు చేసిన ఈ సఫర్యలన్నీ నేను సేకరించినట్టే. కేవలం నువ్వు నా మెడలో దండ వేస్తేనే వేసినట్టు కాదు, చేతికిచ్చినా ఇచ్చినట్టే, చేతికి మంచినీళ్ళు ఇచ్చిస్తేనే ఇచ్చినట్టు కాదు, ఒక్కొక్కప్పుడు ప్రేమగా మాట్లాడడం కూడా సన్మానంతో సమానం. నీవు చేసిన సఫర్యలన్నీ సేకరించాను, కానీ నాకు ఇప్పుడు ఒక అనుమానం, నీ ప్రవర్తన దేవతల కంటే కూడా సత్ప్రవర్తనలు అనిపిస్తుంది. దేవతలకు కూడా నీకున్న సద్బుద్ధి లేదు. నిజంగా నీవు కనుక నన్ను ఎదిరించి ఉంటే నిమిషంలో నిన్ను ఆగ్నేయాస్త్రంతో భస్మం చేసేవాడిని, కానీ నీవు ఇక్కడికి రాగానే ఎంతో ఆదరించావు, చక్రవర్తిని గౌరవించావు, రకరకాల సన్మానాలు చేసావు, ప్రశంసించావు. అంటే నీ మనస్సు మంచిది, నీ ప్రవర్తన పవిత్రం, దేవతా ప్రవర్తన నీది. అన్నిటికీ మించి నీ ముఖంలో
రాక్షసులు కొండవలసిన కాఠిన్యం క్రూరత్వం లేదు, పవిత్రత కనబడుతోంది. అసలు ఒక మనిషిని చూస్తేనే తెలిసిపోతుందండి, ముఖం చూడగానే ఈ వ్యక్తి గొప్పవాడా కాదా అని ఏమాత్రము ఉపాసనా బలం ఉన్నవాడైనా కనిపెడతాడు. ఒక్కొక్కడు చూడగానే ఎందుకు కంపనం వస్తుంది, కంపనం వచ్చిందంటే వాడిలో ఏదో లోపం ఉందని అర్థం. అందుకే ఒక్కొక్కడు చూడగానే పోవోయి అంటాం, ఒక్కొక్కడు చూడగానే రావోయి అంటాం. ఈ అండానికి గల కారణం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతనిలో ఉన్న సంస్కారం. నీలో ఉత్తమమైన సంస్కారం ఉంది, నువ్వు పొడుగ్గా రాక్షసుల్లో ఉన్నావు, ఆకారం వికారంగా ఉంది, కానీ ముఖంలో మాత్రం ఏమాత్రమైన క్రూరత్వం కనబడ్డల్లా. ఇంకా నీ భాష ఎంత బాగుందో, రాక్షసులు ఎంత సంస్కారవంతమైన భాష మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదు అన్నాడు ఆయన. రాక్షసులు గొంతు సహజంగానే కొంచెం కఠినంగా ఉంటుంది, ఒక్కొక్కడు పద్యం చదివితే హడిలిపోతామని అన్నమాట. అరిచేస్తాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు, మాధుర్యం ఉండదు, అర్థం అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం వినగలుగుతాం, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం వినాలంటే అది శ్రవణ సుభగముగా ఉండాలి, అంటే వినడమునకు సొంపుగా ఉండాలి. ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపించాలి. మాట్లాడుతూ ఉంటే అది కఠినంగా ఉందంటే ఆ భాషను చూసి మనం హడిలి పారిపోతాం. అందుకే ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనానికి వస్తావా అని పిలిచారా, ఇహ మళ్ళీ భోజనం చేయలేం, మూడు రోజుల పాటు తిన్నది కూడా బయటకు వస్తుంది. కాబట్టి వాక్కుని బట్టి కూడా గౌరవం వస్తుంది, స్ఫుటత్వాన్ని బట్టి కూడా మనం గౌరవిస్తాం. నీ వాక్కులు మృదువుగా ఉన్నాయి, రూపంలో కాంతి కనపడుతోంది, సంస్కారం గొప్పది, అటువంటి నువ్వు రాక్షసుడు ఎలా అయ్యావో తెలియదు. సరే ఇదో పక్కన పెడదాం, నాకు అనుమానం, ఈ అనుమానం తీరుస్తావా అన్నట్ట. మీరు మహారాజండి, మీరు ఏం అడిగితే చేస్తానండి, కోరుకోండి అన్నాడు ఆయన. ఈ బ్రాహ్మణ పత్నిని ఇక్కడికి ఎత్తుకొచ్చావు, అతని పేరు సుశర్మ, తెల్లవారుజామున పరుగు పరుగు నా దగ్గరకు వచ్చాడు, నా భార్యని ఎవరో ఎత్తుకుపోయారండి, ఇంట్లో ఉండగా మాయమైపోయిందండి అన్నాడు, అందుకని ఆవిడ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నువ్వు రాక్షసుడివి కనుక ఇళ్లల్లో దాక్కున్న వాళ్ళని నీ మాయతో అదృశ్య రూపంలో ఎత్తుకురావడం పెద్ద కష్టం కాదు, కానీ ఎందుకు ఎత్తుకొచ్చావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా నీ అభిప్రాయం తెలియటం లేదు. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చి దాదాపు 6 రోజులైందిగా, 6 రోజులుగా ఆవిడని తినలేదు. అంటే నువ్వు మనుష్యుల్ని తినే రాక్షసుడివి కాదు అనిపిస్తోంది. నిజంగా మనుష్యులు తినేవాడైతే ఇన్ని రోజులు అవుతాడా? మనకి ఒక వస్తువు మీద బాగా ఆసక్తి ఉంటే అది అక్కడ పెట్టాక గుట్టుకుని మింగం, మంచి నెయ్యితో ఒరిజినల్ నెయ్యితో తయారు చేసి జీడిపప్పు వేసినటువంటి లడ్డు నా దగ్గర పెడితే 3 రోజులు చూస్తూ ఊరుకుంటానా? ఒక గుటుకుని మింగేయం. కర్మగారు షుగర్ పేషెంట్ అయితే వాడు బతుకు అంతే అనుకోండి, వాడికి లడ్డు అయినా ఒకటి, ఏ ఫుడ్ అయినా ఒకటి, వాడు బతుకే గడ్డది. కానీ మాబోటి వాడు ఉన్నాడంటే, బాబు దాచండి మళ్ళీ నేను తీసుకుంటానంటే తప్ప గురువుగారు మీగండి అని మంచి నేతి లడ్డు అక్కడ పెడితే మాత్రం చూస్తూ దాన్ని వదలలేను నేను. అది నేతి లడ్డు అసలు పూర్వజన్మ సుకృతం ఎవడది అంటే, శుభ్రంగా నేతితో చక్కని నేతితో తయారు చేసిన తీపి తినగలిగిన వాడు అదృష్టవంతుడు. అందుకే ఒకసారి నేను అవధానంలో తీపి తినని వాడు పాపి యోగును అన్నాడు. అనగానే ఆయన పాప ఇచ్చిన ఆయన కర్మయోగం వల్ల ఆయన షుగర్ పేషెంటుడ. ఆయన తీపి కోపి పాపి పదాలు దత్తపదిగా ఇచ్చి ప్రజ్ఞ చెప్పమన్నాడు. నాకు ఆయన షుగర్ పేషెంట్ అని నాకేం తెలుసు, ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు ఎవరు పేషెంటో, ఎవరికి పేషెన్స్ ఉంటుందో, ఎవరికి పేషెన్స్ ఉండదో నాకేం తెలుసు. నేనేదో తీపి తిననేవాడు పాపి ఎగురాను, కానీ నేను పాపినేనండి బాబు, నేను తీపి తిననండి అన్నాడు ఆయన. అనగానే ఒక విధంగా పద్యంలో కూడా అర్థం ఉంది, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ షుగర్ అనే రోగం కూడా పూర్వజన్మ పాపమే. ఈ పాపం వల్ల ఏమైంది, మనం తినలేకపోతున్నాం. కాబట్టి ఏమైనా సరే మీరు ఈ రోజు నుంచి కూడా చక్కగా అద్భుతమైన లడ్డు ఎవరైనా చేసి పెడితే మాత్రం ఎంతో కొంత రహస్యంగానే తినేయండి, ఏం పర్వాలేదు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆవిడేమో బాగా దుడ్డులో ఉంది, నీకు మానవులు తినడానికి పనికొచ్చే రుచి కలిగిన పదార్థం లాంటి వాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. భవిష్య పురాణంలోను పద్మపురాణంలోను రాక్షసుల చేష్టల్ని వేదవ్యాసుల వారు వర్ణించారు. ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళట, మనుషులు కనబడగానే ఆహా వీడు లడ్డూలో ఉన్నాడంటారు. అంటే ఎవడన్నా బాగా బొజ్జతో ఉండి కొంచెం దిట్టంగా ఉంటే లడ్డూలో ఉన్నాడురా అని ఒకడిని, ఒక్కొక్కడు చూస్తే దెబ్బకాయలో ఉన్నాడని. మరీ బొత్తి ఇలా కనబడ్డారనుకోండి ఎవడన్నా సన్నగా, వీడు ములక్కాడరా అంటారట. మనుషులు కూడా వాళ్ళకి ములక్కాళ్ళు సీతాఫలప్పళ్ళు ఇలా కనబడతారనమాట. మనుషుల్ని మనం ఎలా అయితే పండును చూస్తే ఈ పండుని ఈ పండు అంటున్నామో, మనుషులు వాళ్ళకి రకరకాల రూపంలో కనబడతారు. మనిషి దగ్గర ఎంత చెమట వాసనలు వస్తే వాళ్ళకి అంత ఇష్టం ఉండోయ్. మన దగ్గర చెమట వాసనలు వస్తే వాళ్ళకి ఎలాంటిదో తెలుసా, మామిడికాయ రసం. వేసవకాలంలో బాగా రసాల పళ్ళు అని ఉంటాయే, ఆ రసం కారిపోతూ ఉంటే మనం ఎంత ఆనందం పొందుతాము. మనిషి దగ్గర నుంచి చెమట వస్తే మాయదారి రాక్షసులకు అంత ఆనందం అన్నమాట. రోజు చేపల మార్కెట్లో ఉన్నవాడు చేపల వాసన లేకపోతే నిద్రపోడు. ఈ మల్లె పువ్వులు గంప కనుక వాళ్ళకి దగ్గరకు వచ్చిందంటే ఇక పూట వాళ్ళకి నిద్ర పట్టదు. కంపండి బాబు నిద్ర రావట్లేదు అంటాడు వాడు. మళ్ళీ ఆ ఎండు చేపలో ఆ ఎండు రొయ్యలో పక్కన పెట్టుకుని ఆ వాసన పీలిస్తే గాఢంగా నిద్రపోతారు. కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క వాసన ఇష్టం. ఈ ఆవిడి కంపు వాడి కెంపు. ఓ రాక్షసోత్తమా, నీకు నిజంగా ఈ మానవులు కనబడితే ఆకలి వేస్తే చూడగానే మెంగాలి, కాబట్టి నువ్వు మెంగలేదంటే నీకు దాని మీద వ్యామోహం లేదు. మరి ఇంకేం వ్యామోహం? ఆవిడ్ని చూసిన తర్వాత పొరపాటున కామం పొందడం అనేది ఈ సృష్టిలో ఎవడి వల్ల కాదు. ఒక్కసారి ఆవిడ చూసిన తర్వాత ఏ వికారం పొందడం, ఉన్న వికారాలు కొత్త వికారాలు వస్తాయి. వాడు భలేగా అన్నాడండి ఆ మాట మాత్రం. అనగానే ఆయన చిరునవ్వు నవ్వే రాక్షసుడు, మహారాజా నీవు అన్నది నిజమే, తినడానికో కామము యొక్క దృష్టితోటో కామోపభోగాలకో నేను ఆమెను అపహరించలేదు. జనుల భక్షించు కష్ట రాక్షసుల మేముగాము, పురుషులు పడతులు కడగిసేయు కర్మముల యందు వికలత కలిగినప్పుడా ఫలంబుల తృప్తులు అగుదమధీప. మేము మనుష్యుల్ని తిని నీచమైన రాక్షసులం కాము. అసలు ఇంతెందుకు ఇక్కడున్న మా వాళ్ళు ఎవరూ కూడా మాంసాహారం సేకరించరు. పోని మాంసం తినరు కదా అనని పళ్ళు తింటారంటే అసలు మేము ఆహారం తినం. మేము తినగలిగే ఆహారం ఒకటే, ఏమిటో తెలుసా? ఎవడైనా మనస్ఫూర్తిగా తన పాపం కానీ పుణ్యం కానీ నాకు ధారపోస్తే అది మాత్రం తినగలను. దానికి ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, మీకు ఒక ఆవిడ కోపం వచ్చింది, నీ పాపం పుచ్చిపోయిందిరా నిన్ను దెయ్యం తినాలి అని చెప్పిస్తే అప్పుడు వీడేం చేస్తాట, ఈ దెయ్యం తినాలి రాక్షసి తినాలని ఆవిడ కోపంగా శాపం పెట్టింది కనుక ఆ వ్యక్తి మనస్సులోకి వెళ్ళి వాడి పాపములను తింటాట. ఒక వ్యక్తిని నిన్ను దెయ్యం ఎత్తుకుపోను, నీకు మాయదారి రోగం రాను అని ఎప్పుడు తిడతాం? నీకు మాయదారి రోగం రావాలి, నీ కాళ్ళు చేతులు పడిపోవాలి, నిన్ను రాక్షసులు ఎత్తుకుపోవాలి, నీకు లేకపోతే నరకం రావాలని శాపం పెట్టామంటే అవతల వాడి మీద తీవ్ర క్రోధం వచ్చింది. ఎవరైనా మనస్ఫూర్తిగా కోపంతో నువ్వు చావాలని తిడితే ఈ చావాలని తిట్టడానికి మూల కారణం అవతల వాడి పాపం కనుక ఆ తిట్లు తిన్నవాడి మనస్సులో ప్రవేశించి వాడి పాపాన్ని నేను స్వీకరిస్తాను, అది ఆహారంగా తింటాను. లేదా ఎవరైనా మరీ ఎక్కువ ప్రేమతో నువ్వు 10 కాలాలు వర్ధిల్లాలని దీవిస్తే ఆ దేవన పొందిన వాడి హృదయంలో ప్రవేశించి వాడి పుణ్యమును స్వీకరిస్తాను. నేను తినగలిగేది పుణ్యం పాపం. ఎప్పుడైనా నాకు మరీ కోపం వచ్చేసి నోరు మూసుకో అని తిట్టేందుకుండా అవుతున్నాను మనస్ఫూర్తిగా, అప్పుడు వాడు ఏం చేస్తాడనమాట రాక్షసుడు, ఓహో పద్మాకర్ గారు ఈవిడ్ని మనస్ఫూర్తిగా తిట్టాడు, లేక ఈయన మనస్ఫూర్తిగా తిట్టాడు, తిట్టాడంటే ఇతనిలో ఏదో తప్పు ఉంది, ఈ తప్పును నేను తింటానని ఆ హృదయంలో ప్రవేశించి తింటాట వాడు ఉంటేను. వాడు లేడండి, వెళ్ళిపోయాడు. వాడు ఉంటే ఎంత లాభం? ఇప్పుడు మీకు అర్థమైందా? మనం మానవులం, తెలుసో తెలియకో పాపాలు చేస్తాం. అసలు పాపం చేయకుండా ఈ కలియుగంలో మానవుడు ఉండడు. ఏదో మీలాంటి మహానుభావులు నోటికి కోటికి కొద్దిమంది ఉంటారు, మీరు కూడా లేకపోతే ఈ దేశం ఎప్పుడో పాడైపోను. అత్యుత్తములు మీరన్నమాట, మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. అసలు అందువల్ల మహానుభావులైన మీలాంటి వాళ్ళని పక్కన పెడితే ఏదో ఒక దోషం చేయకుండా మానవ మాత్రుడు ఉండడు. ఈ దోషం చేసినప్పుడు అవతల వాడి మీద కోపంతో మనం తిడితే అప్పుడు ఆయన ఆ తిట్లు తిన్నవాడి హృదయంలో ప్రవేశించి వాడు ఆనాటి వరకు చేసిన తప్పుల్ని గుటుక్కుని మింగుతాట. ఈ తప్పులు మింగేశాడు గనక, పాపములు మింగాడు గనక వాడు ఏమవుతాడు? పవిత్రుడైపోతాడు. లేదా మనస్ఫూర్తిగా దీవించామనుకోండి, నాయన బంగారు తండ్రి నాను ఉత్తమోత్తముడురా అని అవతల వాడిని తెగపొగిడితే అప్పుడు కూడా మళ్ళీ వాడు హృదయంలో ప్రవేశించి వాడు ఆనాటి వరకు చేసిన పుణ్యమును స్వీకరిస్తాడట. ఇక్కడే ఒక కిటుకు ఉంది. పాపమైతే ఆయన స్వీకరించగానే అవతల వాడికి ఇక పాపం ఉండదు, పవిత్రుడవుతాడు. కానీ ఇలాంటి ఒక పిల్లాన్ని ఎంత మంచివాడు నాయన, నాకు రోజు కాసి నీళ్లు మోసి పెడుతున్నావు, గురువుగారికి సేవ చేస్తున్నావు, రోజు పురాణం వినడానికి వస్తున్నావు అని తెగ పొగిడితే అప్పుడు ఆయన వచ్చి ఆ రాక్షసుడు ఇతని మనస్సులో ప్రవేశించి ఈనాటి వరకు ఇతను చేసిన పుణ్యం స్వీకరించాడు అనుకుందాం. అప్పుడు ఇతని పుణ్యం రెట్టింపు అవుతుందిట. పుణ్యం మాత్రం ఆ రాక్షసుడు తినేయగానే వాడికి పుణ్యం పెరుగుతుంది, పాపం మాత్రం తరిగిపోతుంది, ఇక ఉండదు. అంత ఉత్తమ రాక్షసుడు, నేను అలాంటి వరం పొందాను, నేను నా భార్యలు నా పిల్లలు నా పెద్దలు మేమందరం ఇలాంటి వాళ్ళం, పొరపాటును కూడా ఇతరులను తినం, అసలు మాంసం తినం. ఇంకా ఈమెను ఎందుకు తీసుకొచ్చావు, రెండవ కారణం ఏమిటని అడిగావు. రామచంద్ర ప్రభు ఆవిడ్ని పగలు చూస్తే రాత్రి నిద్ర పట్టదు, అటువంటి వికార స్త్రీ అని నిన్నే చెప్పుకున్నాం కదా మనం. ఆవిడ తలకాయ బరికెతలు అన్నాడు పైగా. బరికంటే చెప్పానుగా మీకు, బరికంటే కర్ర. పూర్వం చింత బరికితో కొడతామనేవారు కదా, చింత కొమ్మ విరగొట్టి దాంతో కొట్టేవారు అన్నమాట. ఆ బరికి ఇలా వంగుతుంది కనుక దాంతో కొడితే వీపు మీద పెళ్ళు పెళ్ళి మీద దెబ్బలు తగులుతాయి. ఆవిడ తల వెంట్రుకలు అలా చింత బరికల్లో ఉంటాయట, అంటే అంత గట్టిగా గరుకుగా కొంచెం పక్కకు వంగి ఉంటాయి. కొంతమందికి జుట్టు అలా ఉంటుంది, ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది, ఇనపముళ్ళు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది. ఆ మధ్యకాలంలో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒకడు వచ్చి ఇలా స్విచ్ నొక్కుతాడు ఆడమ్మగా, టక్కున వాడి నెత్తి మీద వెంట్రుకలు ఇలా పైకిలేచిపోతాయి. అలాంటి వెంట్రుకలు ఆవిడ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అటువంటి వెంట్రుకలు కలిగిన ఈ మహాత్మురాలని, ఈ బాణకడుపు కలిగిన దాన్ని, మిడిగుడ్లు కలిగిన దాన్ని, ఈ మిట్టపళ్ళు కలిగిన దాన్ని, ఈ గుంట బుగ్గలు కలిగిన దాన్ని ఎవడన్నా కామం కోసం తీసుకొస్తాడా? లేదు లేదు లేదు. నాకు అప్సరసల్లాంటి 100 మంది భార్యలు ఉన్నారు. వాడు సుస్పష్టంగా చెప్పాడు, అప్సరల కంటే ఒప్పెడు సొర సుధతులధిప పెక్కండ్రు కలరు నాకట. నా భార్యలంతా దేవతాస్త్రలను మించిన సౌందర్యమణులు, అప్సరసల కంటే అందగత్తెలు. నా భార్యలకి సంగీతం వచ్చు, సాహిత్యం వచ్చు, నృత్యం వచ్చు, అనేక కళలు వచ్చు. ఈవిడ కళలు మా ఆవిడ దగ్గర ఉండవు. నా భార్యలకి లలిత కళలు వచ్చు, ఆవిడకి అన్ని కళలు ఉన్నాయి ఆ బ్రాహ్మణి భార్యకి. ఆ భార్య నేనెందుకు తీసుకొస్తాను, ఆవిడ మీద నాకేం వ్యామోహం ఉంటుంది? కాబట్టి నేను ఈ రెండింటి కోసం తీసుకురాలేదు. మరి ఎందుకు తీసుకొచ్చామన్నాడు రాజు తెల్లబోయి. తినడమునకు కాదు, పొందడమునకు కాదు, మరి ఎందుకయ్యా అన్యాయంగా ఇంట్లో నిద్రపోతున్న బ్రాహ్మడి భార్యని రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చామని అడిగితే, చెబుతున్నాను మహారాజా పూర్తిగా వినండి, మరి ఈ అమ్మాయి భర్త మహావేద పండితుడు, మంచి మంత్రములను చదువుకున్నవాడు. ఆయన మంత్రోచ్చారణ చేశాడంటే ఆ మంత్రం ఫలిస్తుంది. కొంతమంది మంత్రాన్ని చదివారంటే, మంత్రం జపించారంటే వెంటనే ఫలితం వస్తుంది. ఆయన రోజు యజ్ఞం చేస్తూ సకల భూత ప్రేత వినాశనార్థం, రాక్షస నాశనార్థం యజ్ఞం అహంకరిష్యే అని యజ్ఞం చేయడం మొదలెట్టాట. ఆ యజ్ఞంలో ఆయన వేస్తున్నటువంటి హవ్యం వల్ల, ఆ మంత్రశక్తి వల్ల మా రాక్షసులంతా చచ్చిపోతున్నారు. ఒక్క నేను మాత్రం మంచివాణ్ణి కనుక, తపశ్శక్తి కలిగిన వాడిని కనుక బతికాను. మా వాళ్ళంతా చచ్చిపోయారు. దాదాపు నాకు 10 లక్షల సైన్యం ఉండేది, 10 లక్షలు పోయి 1000 మంది మిగిలాం మేము. దీనికి మూల కారణం ఈ బ్రాహ్మడు చేస్తున్న యజ్ఞములు. ఈ బ్రాహ్మణోత్తముడు రోజు భూత ప్రేత పిశాచ వినాశనార్థం సర్వనాశనార్థం అని మంత్రాలు చదివి యజ్ఞం చేసినంతకాలం మా రాక్షసులం అంతా చస్తాం, మమ్మల్ని చంపడానికి వీడు పుట్టాడు. పాపం ఆయన ఉద్దేశం ఏంటి, ఈ భూత ప్రేత పిశాచాలంటే లోకానికి అపకారమే చేస్తాయనే ఉద్దేశంతో ఆయన మంత్రోచ్చారణ చేస్తున్నాడు. ఆ మంత్రోచ్చారణ వచ్చి మమ్మల్ని కొట్టేస్తోంది. మా వాళ్ళంతా క్రమక్రమంగా మంత్రం దెబ్బకి చచ్చిపోయారు, మేము కొద్దిమంది మిగిలాం. దాంతో మా వాళ్ళంతా పరుగు పరుగున వచ్చి ఉత్తమ మహారాజు గారి పరిపాలనలో ఉన్న ఒకనొక విప్రుడు రోజు యజ్ఞం చేస్తున్నాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, అద్భుతంగా మంత్రదీక్షతో జపం చేస్తాడు. ఆయన మంత్రశక్తికి మన రాక్షస జాతి సర్వం నశించిపోతుంది. మన రాక్షస జాతిని కాపాడడానికి ఏదన్నా చెయ్యమని ప్రార్థించారట ఈయన భటులు. అప్పుడు ఆయన ఆలోచించి అతని దగ్గరికి వెడితే ఇంకో మంత్రంతో నన్ను చంపేస్తాడు, వెళ్ళకపోతే రోజు యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞం దెబ్బకి జనాలు చస్తారు, ఇతని యజ్ఞం ఎలా ఆపడం అని బాగా ఆలోచించాడు. అప్పుడు అతను గుర్తొచ్చింది, భార్యావిహీనుడు యజ్ఞం చేయడానికి పనికిరాడు, కాబట్టి ఈయన పెళ్ళాన్ని ఎత్తుకుపోతే ఈయనకి కళ్ళెం వేసినట్టు అవుతుంది అనుకున్నట్ట. అందుకని ఏం చేశాడు, రాత్రికి రాత్రి వచ్చి ఈ భార్యను ఎత్తుకుపోయాడు. ఈ విధంగా ఆయన భార్యను నేను ఎత్తుకొచ్చాను. ఆ ఎత్తుకొచ్చిన 6 రోజుల నుంచి ఆయనకి యజ్ఞం ఆగిపోయింది. యజ్ఞం ఆగిపోవడంతో మేము సుఖంగా ఉన్నాం, ఇప్పుడు అర్థమైందా అందుకు పట్టుకొచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా భార్య తప్పిపోతే ఇది కూడా ఒక కారణమేమో కొంచెం గ్రహించండి. మా ఆవిడ వెళ్ళిపోయిందని వెంగెట్టుకోకండి, ఏమో ఎవరైనా ఎత్తుకుపోయారేమో రాక్షసులు యజ్ఞం ఆపడానికి అనగానే ఈయన తెల్లబోయి, అబ్బా అతడు అంత గొప్పవాడు అనమాట, ఏ చాలామంది యజ్ఞం చేస్తున్నారు కానీ వాళ్ళందరి యజ్ఞములు ఇతను ఆపలేదు, ఎందుకని వాళ్ళ యజ్ఞముల ప్రభావం ఇతనికి అంత ఎక్కువగా తగలలేదు, కానీ ఇతడు చేసిన యజ్ఞమే వీళ్ళ రాక్షస జాతికి ప్రమాదం అయ్యింది. అంటే అతడు అంత నిష్ఠాగరిష్ఠుడు, దీక్ష కలిగిన వాడు అనమాట. ఇప్పుడు రోజు మనం శాపాలు పెట్టినంత మాత్రం చేత తగిలేస్తాయా? అలా తగిలేపడమైతే ఈ లోకంలో ఒక్కడు బతకడు సుమండి. రోజు మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులు ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఏ డిక్షనరీలోనూ ఉండవు బాబోయ్. ఆ తిట్లు తినవాడు అవతలవాడు ఏమైపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు అని తిడతారు అనుకో, వాడు తిడితే వాడు ఏం అవ్వదు, ఎవ్వడికి ఏమీ అవ్వదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం శాపాలు పెట్టినంత మాత్రం చేత, మనం ఉపాసనలు చేసినంత మాత్రం చేత ఇతరులకు అవి ఏం తగలవు. తగలాలంటే మన దగ్గర నియమం ఉండాలి, నిష్ట ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇన్ని ఉంటే అవతల వాడి మంత్రమో తంత్రమో మనకి తగులుతుంది. అందుకనే ఆ మహాత్ముడి యొక్క దీక్ష వల్ల రాక్షసులు నశించారన్నమాట. అతడి భార్యని మాత్రమే ఎత్తుకొచ్చాడు, తక్కిన వాళ్ళ భార్యను ఎత్తుకురాలేదు. ఎత్తుకురావడంతో యజ్ఞాలు ఆగిపోయాయి. అనగానే ఇప్పుడు ఏమైందో తెలుసా రాజుగారికి, మహారాజా నేను ఆయన భార్యను ఎత్తుకురావడానికి గల కారణం ఆయన యజ్ఞాలు ఆపడానికి. భార్యని వదిలిపెట్టినవాడు, భార్య లేనివాడు ఉట్టి పనికిమాలినవాడు అవుతాడు, దౌర్భాగ్యుడు అవుతాడు. వాడు పుణ్య కార్యక్రమములకు పనికిరాడు, యజ్ఞములకు పనికిరాడు, దానములకు పనికిరాడు, అర్ఘ్యములకు పనికిరాడు. ఎంతెందుకు వాడు పరమపాపి అని రాక్షసుడు అన్నాడు రాజుగారితో. రాజుగారి గుండెల్లో ఇంకో బాణం దిగింది. రామచంద్ర, ఏ ముహూర్తంలో నా భార్యను వదిలేశాను? ఆ సుశర్మ గారు వచ్చేమో తెల్లవారుజామున చావబట్టాడు, భార్యను విడిచిపెట్టిన వాడు ఎందుకు పనికిరాడని. ఆయన భార్యను వెతికి పట్టుకొద్దామని ఇక్కడికి వస్తే ఈ రాక్షసుడు చెప్పి చెప్పకుండా వ్యంగ్యంగా నన్నే తిప్పినట్టుగా ఉంది నాకు. ఈ రాక్షసుడు ఏ ఉద్దేశంతో అన్నా అది నాకే తగిలింది. నేను నా భార్యను వదిలేశానుగా. భార్యను వదిలినవాడు దుర్మార్గుడు, యజ్ఞములకు పనికిరాడు, వాడి దాన ధర్మములు పనికిరావు అని తిడుతున్నాడు. ఒక్కసారి భార్యని కోపించి అడవిలో విడిచిపెడితే అందరికీ లోకు అయిపోయాను, కనిపించిన వాడల్లా నన్నే తిడుతున్నాడు అని పాపం విషణ్ణుడైపోయాడు అనమాట. ఆ తర్వాత ఏం మాట్లాడకుండా ఉంటే, ఎందుకంటే ఒక్కోసారి బాధ కలిగినప్పుడు ఏం మాట్లాడలేరు, ముఖం వాల్చుకొని ఉన్నాడు ఇంత మహారాజు కూడా. అప్పుడు రాక్షసుడు, ప్రభు నా మాటలు విన్న వెంటనే నీ ముఖంలో ఏమాత్రం ప్రసన్నత లేకుండా పోయిందేమిటి, తల వంచుకున్నావేమిటి, పొరపాటు ఏమైనా మాట్లాడానా, చెయ్యకూడని అపచారం ఏమైనా చేశానా, నేను ఎప్పుడూ దాసుణ్ణి, మహారాజులకి తల వంచేవాణ్ణి, అందున నీలాంటి ధర్మప్రభువుకి, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన ధర్మప్రభువుకి మేమెప్పుడూ సేవకులమే, నా చేత ఏదన్నా పని చేయించుకో, అంతేకాని ఇలాగా ముఖం వాల్చుకుని విషణ్ణ మనస్కుడివై ఉండద్దు అనగానే ఆయన లేచి మెల్లిగా, చచ నీ వల్ల కాదు నాయన, తప్పేమీ చేయలేదు నువ్వు, కాకపోతే నేనే కొన్ని విషయములు మనస్సునకు గుర్తుకొచ్చి స్ఫురణకొచ్చి ఇలా దుఃఖంతో ఉండిపోయాను, సరే నాకు ఒక కోరిక ఉంది, నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. మీరు చెప్పండి చేస్తాను అనగానే, మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను, కోరినప్పుడు ఆ పని చెయ్యగలవు నువ్వు. ఈ విప్రుడి భార్య పరమ క్రూరురాలు, దుర్మార్గురాలు, వాళ్ళ ఆయన్ని రోజు 4 సార్లు మాత్రమే కర్రతో కొడుతుంది, 5 సార్లు తాడుతో కొడుతోంది, వాళ్ళ ఆయన చెప్పాడు నాకు. ఆ దుర్మార్గురాలని నేను ఇప్పుడు పట్టుకెళ్ళి నిన్ను అడిగి ఆమెను పట్టుకెళ్ళి భర్తకు అప్పచెప్పాను అనుకో, అప్పుడు ఆ భర్తను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకో 6 దెబ్బలు ఎక్కువ కొడుతుంది. ఈ 5 రోజులు గ్యాప్ వచ్చిందిగా, ఈ 5 రోజులు గ్యాప్కి 5 నాలుగులు ఇంకో 20 కర్రలు కొన్ని తాళ్ళు పట్టుకెళ్ళి చితకబోతుంది. కాబట్టి ఆ భర్త వీపు పగులుతుంది, నన్ను నా భార్య కొట్టినా తిట్టినా చంపినా ఆవిడే నాకు కావాలంటాడు సుశర్మ గారు. సుశర్మ గారికి ఇప్పుడు ఈ భార్య కాదు కర్మ అవుతుంది. నువ్వు చిన్న పంచి పాపాత్ముల హృదయంలో ప్రవేశించి వాళ్ళ పాపములను భక్షించగలను అన్నావు గనక నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, వెళ్ళు ఆవిడ మనస్సులో ప్రవేశించి ఆవిడ ఈనాటి వరకు చేసిన పాపాలన్నీ స్వీకరించు, ఆవిడ పుణ్యాత్మురాలు అవ్వాలి, సుశీలు అవ్వాలి, ఉత్తమురాలు అవ్వాలి, ఇంటికి వెళ్ళినప్పటి నుంచి భర్తని ఎంతో ప్రేమతో చూడాలి, భర్త గారి పాదాలు కడగాలి, ఆయనకి వంట అడిగితే వంట చేసి పెట్టాలి, ఏమడిగితే చేసి పెట్టాలి, ఇలాంటి మంచిదానిగా మార్చేయనగానే మీరు మనస్ఫూర్తిగా కోరారు కనుక ఇప్పుడే ప్రవేశిస్తున్నానని రాక్షసుడు చూస్తూ ఉండగా ఒక సూక్ష్మమైన కాంతిగా మారిపోయాడు, ఒక సూర్యకిరణములా మారిపోయాడు, దీపం జ్యోతిలా మారిపోయాడు. ఇలా మారి రాజుగారు చూస్తూ ఉండగా ఎగిరి వెళ్ళి ఈ విప్ర స్త్రీ యొక్క హృదయంలో ప్రవేశించాడు. హృదయంలో ప్రవేశించి కాసేపటికి బయటకు వచ్చాట. ఆ ప్రవేశించాడు బయటకు వచ్చాడు, లోపల ఏం జరిగిందో తెలియదు ఎవరికి. మహారాజా నేను లోపలికి ప్రవేశించాను, మొత్తం ఏదో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినట్టుగా ఆవిడ హృదయం అంతా క్లీన్ చేసేసాను, శుభ్రపరిచాను, ఆవిడ ఈనాటి వరకు చేసిన పాపాలు, ఆవిడ పాప బుద్ధి, ఆ దుశ్శీలత మృంగివేశాను, ఆవిడ ఇప్పుడు సుశీల అయిపోయింది, పవిత్రురాలైంది, కావాలంటే మీరే ఆవిడని ప్రశ్నించండి అనే లోపు ఆవిడ దగ్గరకు వచ్చి మహారాజు గారికి దండం పెట్టి, మహారాజా మీరు ఎంత ఉత్తములండి, నా భర్త కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నేను పరమ పాపాత్మురాల్ని, ఇప్పటికి 10 సంవత్సరాలుగా రోజుకు 4 కర్రల చొప్పున ఈ 10 ఏళ్ళు మా ఆయన వీపు చెట్ల కొట్టా. రోజుకు 4 కర్రలతోటే కొట్టేది ఇట్లండి, ఇంకా అంతకుమించి ఎక్కువ కొట్టేది కదట. మనం త్రిసంధ్యావందనం ఎలా చేస్తాం, అలా ఆవిడేంటంటే పొద్దుట 6 ఇంటికి, మళ్ళీ మధ్యాహ్నం 12 ఇంటికి, మళ్ళీ సాయంత్రం 6 ఇంటికి, రాత్రి పడుకునేటప్పుడు 4 పొట్ల 4 కర్రలతో కొట్టేదట. ఆ కర్రతో వీపు మీద ఎర్రగా కొట్టి కర్ర విరిగేలా కొట్టేది. అప్పుడప్పుడు తాడుతో కూడా కొట్టేదట, చాంతాడుతోటి కొరడాకర్రలతోటి. అలా ఎన్ని దెబ్బలు తిన్నాడో మా ఆయన. ఇలా భర్తను కొట్టాను, ఒక్కనాడు ఆయనకి పాలు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, సేవ చెయ్యలేదు. ఆవిడ చాలా బాధపడిపోయింది రండి. పరికెం పనా కర్మ పరిపాకం ఎట్టిదో, పతిబాసి అడవుల పాలు పడితి దనుజుండు దయమాలి, నన్ను పట్టుకొని ఇట్టు తెచ్చే పాపపు విధి తెచ్చేగాక. ఏ తరువై తినో ఏ తెరువై తినో ఏనని పుర్ర పుర్ర పొక్కుచుండరే, బంధులకట వరులకు తొలువేన ఉడుకుల పెట్టిన దానికి పాటేల మానరాకు. పాతవన్నీ గుర్తుకొచ్చేట ఆమెకి. ఇప్పుడు పవిత్రురాలైపోయింది గనక, లోపల ఉన్నటువంటి చెడ్డబుద్ధి అంతా పోయింది గనక, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ అందప్పుడు ఆవిడ పాపం, అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఏ జన్మలో ఎవరికి ఏ ద్రోహం చేశాను, భర్తకి ఎంతకాలం అపచారం చేశాను, కొట్టాను, తిట్టాను, మొట్టాను, ఎన్ని రకాలైన పాపాలు చేయాలో అన్నీ చేశాను, ఒక్కనాడు ఆయన్ని సుఖపెట్టలేదు. బహుశ పూర్వజన్మలో ఎవరో భార్యాభర్తల్ని విడదీసి ఉంటాను. పూర్వజన్మలో భార్యాభర్తల్ని విడదీసిన వాళ్ళు, తగాదా పెట్టేవాళ్ళు, పాపాత్ములు వచ్చే జన్మలో ఇలా పడతారటండి. ఈ జన్మలో మొగుడు పెళ్ళలు కొట్టుకుంటున్నారంటే, ఐకమత్యం లేకుండా ఉంటున్నారంటే, దీనికి మూల కారణం పూర్వజన్మలో తెలుసో తెలియకో దంపతుల్ని విడదీయడం. అందుకే వీలున్నంత వరకు భార్యాభర్తలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నించాలి, తిట్టడం కొట్టడం కాదు. విడిపోయారా అమ్మాయి అనకండి మీరు, సాధ్యమైనంత వరకు అమ్మాయి నీ భర్తను ప్రేమగా చూసుకో, అబ్బాయి నీ భార్యని ప్రేమగా చూసుకో అని వాడిద్దరిని ఓ చోటకి చేర్చి కలపాలి. ఇంకా పరాకాష్ఠకు వచ్చేస్తే మనం ఏం చేయలేం, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎప్పుడూ దంపతుల్ని విడదీయకూడదు. మహాపాపాల్లో కల్లా 4 పాపాలు ఉన్నాయట. అందులో ఒకటి ఏమిటనమాట, నిద్రాభంగ. ఎవరైనా నిద్రపోతుంటే అనవసరంగా లేపరాదు. కథాఛేద, ఇలా పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉంటే పొరపాటును కూడా విడగొట్టకూడదు, వాళ్ళిద్దరిని కలపాలి. అంతేగాని ఇద్దరి మధ్య తగాదా పెట్టకూడదు. కొంతమందికి అదో దౌర్భాగ్య బుద్ధి అనమాట. భార్య గారు ఎవరితోనైనా ఇంటికి వచ్చిందనుకోండి, పొరపాటున ఏ స్కూటర్ ఎక్కి, ఇదిగో వాడెవడో మీ ఆవిడ్ని చాతక్కు మీద ఎక్కించుకొచ్చాడు, అప్పుడు ఆవిడ ఆయన్ని ఇలా పట్టుకుంది అని ఆ భర్తకి చెబితే వాడు ఏమైపోతాడు, ఒళ్ళు వండుతుంది. అలాగే భర్త దగ్గరికి వెళ్ళి భార్య గురించి కూడా చెప్పకూడదు. అలాగే భార్య గురించి భర్తతో ఎలా చెబుతున్నామో ఈ భర్త గురించి భార్య దగ్గర అసలు చెప్పకూడదు. మీ ఆయనే ఆఫీస్కి ఎందుకు ముందే పెడుతున్నాడు అనుకుంటావు, అక్కడ టైపిస్ట్ ఉందిలే అని లేనిపోయి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాబు నా పీఠంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి చూసి విసిగెత్తిపోయా. పైకి మాట్లాడరు కానీ వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. ఇలా ఏమవుతుందనమాట, మీ ఆయన అలాంటి వాట, మీ ఆవిడ ఇలాంటిదిట, ఏదో వీడు చూసి వచ్చినట్టుగా చెప్పడంతో వీళ్ళిద్దరూ డబా డబా కొట్టుకుంటారు. మొదట్లో ఎడమొహం పెడమొహం, ఆ తర్వాత విడాక్ విడాక్ విడాక్. దీంతో ఎంత ప్రమాదం వస్తుంది. ఈ మహాపాపాలు చేయకూడదు. దంపతుల్ని పొరపాటును కూడా విడదీయకూడదు. పూర్వజన్మలో ఇలా దంపతుల్ని విడదీయడం కూడా మహాపాపమే. ఈ దంపతుల మధ్య ప్రీతిభేదం కలిగించడము, శిశుమాతృ విభేదశ్చ బిడ్డని తల్లిని వేరు చెయ్యడం, ఈ 4 కూడా బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు, నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యోహ ప్రీతిభేదనం, శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఈ పాపాలు చేయకూడదు. బహుశా నేను పూర్వజన్మలో ఎవరో మహానుభావులై ఐకమత్యంతో ఉన్న దంపతులను విడదీసి ఉంటాను. ఆ దంపతులను విడదీసిన పాపం వల్ల ఈ జన్మలో గయ్యాళ్ళినై పుట్టి భర్తను ఏడిపించి ఇలా భర్తకి దూరమై అడవులలో పడి ఇడుములు అనుభవిస్తున్నాను. అయ్యో నేను ఇక్కడ పడిపోయానని మా ఆయనకి తెలియదేమో, ఆయన ఎంత ఏడుస్తున్నాడో, నా బంధువులు ఎంత బాధపడుతున్నారో, పిల్లలు ఏమైపోతున్నారో, లేకపోతే తల్లిదండ్రులు ఏమైపోతున్నారో అని ఈ విధంగా ఆవిడ గెదగెదలాడుతూ ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా అయ్యింది దాని గురించి ఏడవకు, ఇప్పుడు నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిస్తే ఏం చేస్తావంటే, మహారాజా మీరు అంత పుణ్యం కట్టుకోవాలి కానీ అంటే నేను వెళ్ళి మా ఆయన్ని చూడాలే కానీ ఆ క్షణం నుంచి ఆయనకి విపరీతంగా సేవ చేయను. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని కడిగేసి కన్నీళ్లతో కడిగేసి ఆయన కాళ్ళు గట్టిగా పిసిగి సేవ చేస్తాను, ఆయనకి బాగా భోజనం పెడతాను, నెత్తి మీద కిరీటం పెడతాను అంటే ఆయన అన్నాడు మళ్ళీ ఇదిగో ఇప్పుడు కూడా విపరీత సేవ చేయక తల్లి నీకు పుణ్యం ఉంటుంది. కాళ్ళు పట్టుకు పీకుతానంటే మళ్ళీ గట్టిగా ఒత్తడం అంటే గట్టిగానా, కొంతమంది గురువుగారు మీ కాళ్ళు చాలు అని ఒకసారి లాగేస్తారు, ఇహ తర్వాత ఈ కాళ్ళు పరికిరావు. సూర్యకాంత్ అదైతే సినిమాలు చూడండి, పాపం రమణారెడ్డి గారు ఇలా సన్నగా ఉంటాడు, ఆయన ఆవిడ ఇలా ఉంటుంది, మీ పాద సేవ అయినా నాకు దక్కనివ్వండి అని కాళ్ళు డబుక్కులు అవుతా. కాళ్ళే అంటే నీ కాళ్ళేనయ్యా అందుకేనే అని ఆ కాళ్ళు మాత్రం సేవించి తర్వాత నీ పని అయిపోయిందంట. కాబట్టి పాదసేవ అంటే కాళ్ళు లాగేసి పీకేసి విరగొట్టడం కాదు, భర్తను ప్రేమగా చూస్తే చాలు. పాదసేవ చేయమంటే కాళ్ళు నొక్కమని చెప్పారా, కిరీటం నెత్తి మీద ఏం పెట్టక్కర్లా, ఇంత అన్నం పెడితే చాలు. ఏదో వేళకింత ఆయనకి భోజనం పెట్టి కాస్తో కోస్తో సేవ చేస్తే ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఇక అంతకంటే గొప్ప వస్తువు ఏమీ లేదు, ఇంకంతకు మించి పెద్ద సేవ చేయక్కర్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయంటే ఎలా చెబితే అలా చేస్తానని వెంటనే రాక్షస ఈమెను ఇప్పుడు విశుద్ధురాలైపోయింది గనక తక్షణం పట్టుకెళ్ళి ఆ విప్రుడికి అప్పగించిరా, నేను ఇంకా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకుని వస్తాను అనగానే మీరు చెప్పినట్టే ఈమెను మహామహిమతో నా భుజం మీద కూర్చోబెట్టుకుని కన్ను మూసి తెరిచేలోపు ఆమె ఇంట్లో పెట్టి ఆమె భర్తకు అప్పగిస్తాను. కానీ అదో చిన్న మనవి. ఈ రాక్షస నాశనానికి వాళ్ళ ఆయన యజ్ఞం చేయకుండా తమరు దయతో ఆపండి ఈ వరం ఇప్పించండి అన్నట్ట. అదంత పని ఆ బ్రాహ్మణుడు నేను ఏం చెబితే చేస్తాడని చాలా మంచివాడు, మీలాంటి పుణ్యాత్ములకి కష్టాలు వస్తున్నాయని ఆయనకి తెలియదు, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాయన రేపటి నుంచి రాక్షస వినాశనం కోసం యజ్ఞము చెయ్యవద్దు అంటాను, ఆయన మానేస్తాడనగానే ఈవిడ వింటోందిగా ఈ బ్రాహ్మణుడి భార్య, రాజుగారే చెప్పక్కర్లా, నేను వెళ్ళగానే మా ఆయనకి చెబుతాను, మా ఆయన నా మాట ఎప్పుడూ కాదన్నారు, యజ్ఞం ఆపించేస్తానులే నాయన, నీ ధర్మమానని నాకు మంచి బుద్ధి వచ్చింది, భర్తను సేవించాలనే కోరిక వచ్చింది, మేమిద్దరం కలుసుకుంటున్నాం కాబట్టి మీ రాక్షసులు 10 కాలాలు చల్లగా ఉండేలా చేస్తాను అని ఆమె కూడా వరం ఇచ్చింది.